మనం ఒక పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్ళాము. బాగా కట్ట డబ్బు అది ఉంది, బాగా నెల చాలా అవుతాం. దాని తర్వాత స్కూల్లో ఒక 2000 మంది చదువుతున్నారు అంటే ఆ 2000 మందికి కూడా సరిపోయేటటువంటి ఆహారంతో, మామూలు ఆహారాలు కూడా కాదు, పిండి వంటలు. ఎందుకంటే మా వాడిని స్కూల్లో చేర్పిస్తున్నాం, తీసుకెళ్తున్నాం. మొదటి రోజు తీసుకెళ్ళారు, చాలా ఆర్భాటాలు చేశారు, గురువుకి నమస్కరింపజేశారు, గురువుకి బట్టలు ఇప్పించారు, గురువుకి దక్షిణ ఇప్పించారు. మేము ఒకటే గురువు కాదండి, ఇక్కడ 5 గురువు పాఠం చేస్తున్నామంటే 5 గురువుకి ఇప్పించారు. డబ్బు ఉంది కదా సార్, పిల్లలు ఉన్నారు, పిల్లలందరికీ కూడా బట్టలు ఇచ్చారు. సరే, ఇదంతా అయ్యేసరికల్లా పూజలు ఇవంతా అయ్యేసరికల్లా మధ్యాహ్నం 3 అయిపోయింది. 3 అయ్యాక భోజనం అనిపించారు. సరే, ఎంత బాగా భోజనం పెడుతున్నారంటే చాలా మంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అది మీకు మర్చిపోయిన మీరు కూడా ఇదంతా ఎందుకు? వాళ్ళ పిల్లవాడిని చదువు చెప్పడానికి స్కూల్కి తీసుకెళ్ళారు. అయిపోయిన తర్వాత పిల్లవాడు వాళ్ళు ఇంటికి వచ్చారు. మొదటి రోజు పాఠం ఏం జరుగుతుంది? భోజనాలు, ఈ వ్రతాలు, ఈ దీక్షలు, పూజలు. దాని తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడే 7 సంవత్సరాల తర్వాత వెళ్తాడు. చదువు వస్తుంది ఆవిడకి ఏమైనా? కానీ మొదటి రోజు అలా తెలియంతా చేయకూడదు. అందరికి బట్టలు ఇవ్వటం, భోజనాలు పెట్టడం చేస్తా చేయకూడదా? మీ ఇష్టం, మీరేం చెప్తారు చేస్తా చేయకూడదా? మొదటి రోజు తీసుకెళ్లారు మీ పిల్లవాడిని, మరి అందరికీ పరిచయం చేయాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి అని భోజనాలు పెట్టారు. పెట్టచ్చు కదా, పెట్టే కుర్రవాడిని చేయాలి చదువుతారు. మరి మీరు వ్రతం చేసుకున్న తర్వాత మీరు మళ్ళా 1 సంవత్సరం తర్వాత నా మొహం చూస్తే మీ పరిస్థితి కూడా అంతే. అర్థమైందా? అంతే, ఈ వ్రతాలని సర్వనాశనం ఎందుకయ్యాయంటే విలువ లేకుండా. వ్రతము అంటే అర్థమేంటి? నేను వ్రతం తీసుకున్నానంటే రాముడు ఏతద్ వ్రతం మమ అంటాడు. అనన్యాస్ శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎవడైనా అంటే వాడిని రక్షించే పూచి నా వ్రతము అంటాడు. అంటే ఇక వాడు ఎవడైనా సరే, అక్కడికి హనుమంతుడైనా సరే, తెలుసు కదా రామ కృష్ణార్జున యుద్ధాలు, రామాంజనేయ యుద్ధాలు. అంటే వ్రతం అంటే ఏమిటి? ఇష్టదైవం కూడా ఎదురొచ్చినా, నువ్వు తీసుకున్న వ్రతానికి నీ ఇష్టదైవమే ఎదురొస్తే ఏం చేయాలి నువ్వు? వాళ్ళకు నమస్కారం చెప్పి నువ్వు నా ఇష్టదైవమే, కానీ నా వ్రతం కంటే నువ్వు గొప్ప కాదు. అది కదా మీరు నేర్చుకోవాల్సింది. మరి అనంత పద్మనాభ వ్రతంలో మీ వ్రతం ఏమిటి అని? ఏంటి నీ వ్రతం? ముఖ్యమైనట్టు కదా, ఏదో ఏదో తాడు కూడా కట్టిందా? మీకు కట్టించారా? తాడుందా? అది ఇంకా కట్టించావు కదా, మరి ఏంటా తాడు? ఏంటది ఆ తాడు? ఎందుకు అది చెప్పేదా? మరి 14 సంవత్సరాల పాటు మీరు చేయాలి అది తెలుసుంటే నేను ఎందుకు వ్రతం చేస్తానండి? మరి ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లవాడు చదవాలి అంటే ఒకరోజు చదువుతాడా, 5 తారీఖు చదువుతాడా? మరి దాన్ని రెడీ అవుతాయి కదా. మనం ఇక్కడ ఈ వ్రతాలని నిద్ర లేకపోతున్నాం, పద్ధతిగా చేసుకుని అసలు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటున్నాం? ఆ వ్రతం తీసుకుంటే ఆ రిజల్ట్ రావాలి. అంటే మీకు ఏంటి? అదంతా పద్మనాభుడు పద్మనాభుడు అంటే ఏమిటి? పద్మమే నాభిగా గలవాడు. పద్మం యొక్క నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అవుతుంది. విష్ణు యొక్క నాభి నుంచి, పద్మము నుంచి బ్రహ్మ ఉత్పత్తి అవుతాడు. అంతేత మీరు ఏదైనా ఒక పని గట్టిగా చేయాలి అంటే నడుము బిగించి చేస్తారు. అంటావా నడుము బిగించాలి, పాటలు కూడా ఉన్నాయి కదా, నడుము బిగించి లేవరా ఉందా? లేకపోతే మనం పాడతాం. అంటే నడుము బిగించడం అంటే ఏంటన్నమాట, మీ బొడ్డు దగ్గర ఉన్నటువంటి ఆ శక్తిధారలు లేపాలి, అది చేసుకోవాలి. భారతీయ సంస్కృతికి ఆధారం ఏమిటి అంటే 12 వ్రతాలు. ఆ 12 వ్రతాలలో ఇది మొట్టమొదటి వ్రతం. మొట్టమొదటి వ్రతం ఏమిటి అంటే 14 ఏళ్ల పాటు నేను ఈ దీక్షను కొనసాగిస్తాను. 14 ఏళ్ల సిలబస్ మొత్తం భారతీయ ఆధ్యాత్మికకి ఆధారభూతమైనటువంటి 14 ఏళ్ల సిలబస్ ఉంది మనకి. ఈ సిలబస్ ఉంది, నేను నేర్చుకుంటాను అన్నటువంటి వాడు సుమంత్రుడు. ఇంత కథ ఎలా మొదలవుతుంది అంటే, కృతయుగమున వశిష్ఠ గోత్రమున వేద శాస్త్రార్థ సంపన్నుడు అను సుమంత్రుడు అన్న ఒక బ్రాహ్మణుడు గలడు. కథ మొదలెడుతుంది, అర్థమైంది కదా. అంతట సుమంత్రుడు అవుడు ఓ బ్రాహ్మడు. మరి మీరు బ్రాహ్మణేనా? మీలో బ్రాహ్మణ ఎవరో చెప్పలేదు. చెప్పండి చెప్పండి, మీకు అందరూ మీరు రెడ్డి చెప్పేసినారు. అర్థమైందా? బ్రాహ్మణుడు అంటే ఎవడు అంటే బ్రహ్మం గురించి తెలుసుకునేవాడు. ఇంజనీరింగ్ చదివేవాడిని ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటాం, అవునా? వాడు ఎక్కడ పుట్టాడో అడుగుతావా? ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే వాడిని ఏమంటాం? ఇంజనీర్ అంటాం. డాక్టర్ చదువుతూ ఉంటే మీరు అనంతం వ్రతం చేసుకుంటున్నారంటే బ్రాహ్మణుడు. బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటున్నారు, భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి ఇది ఉన్నవాళ్ళందరూ బ్రాహ్మణులే. అంతేత ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ ఆశ్రమంలో కాలిపెడితే మీరెవరు? అందరూ కాదు, ఈ దీక్ష తీసుకున్నవాళ్ళు. దీక్ష తీసుకున్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? దమ్మ. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఇవాళ నుంచి బ్రాహ్మలే. చేతులు ఎత్తిన వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మలు కాదు. ఈ చెట్టు ఒక దీక్ష తీసుకోలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? అంచేత ఈ సుమంతుడు, ఈ మంచి వాడు ఎవరితో కలిసాడు? దీక్షతో కలిసాడు. మీకు మంచి బుద్ధి వచ్చింది కదా, అది దీక్షగా చేయబోతున్నాం అంటున్నారు కదా. అంచేత మీకు సుమంతుడు ఉన్నాడు, దీక్ష ఉన్నాడు. అంచేత సుమంతుడు అనేటటువంటి అతనికి దీక్షాదేవి అనేటటువంటి ఒక భార్య ఉంది. కథ అర్థమవుతుందా మీకు? అంచేత సుమంతుడు అనే బ్రాహ్మడు ఎవడు ఉంటాడు, దీక్ష అనేటటువంటి భార్య లేదు. ఎక్కడున్నది? నీలో ఉంది. మంచి బుద్ధి ఉన్నది, దీక్షగా ఉన్నారు. ఈ దీక్షాదేవి గారు ఏం చేసింది అంటే ఒక కూతుర్ని జన్మించింది. సుమంతుడు అనేటువంటి బ్రాహ్మణుడుకు దీక్షాదేవి అనేటటువంటి భార్య ఉంది. ఆ భార్యకి శీల అనేటటువంటి ఒక కూతురు పుట్టింది. శీలము అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే మీకు ఎక్కువ తెలుస్తుంది, శీలము అంటే ఎక్కువ తెలియదు. శీలము అంటే అర్థం ఏంటంటే, ఒక విచిత్రమైన పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కున్నప్పుడు నువ్వేం చేస్తావు, అది నీ క్యారెక్టర్. ఒక కోతి, ఒక కోతి పిల్ల ఒక గదిలో ఉన్నారట, నీళ్లు పొడుతున్నారు, గదిలో నీళ్లు నింపుతున్నారు. కోతి కూర్చుని ఉంది, కోతి పిల్ల తన చేతిలో ఉంది, గదిలో నీళ్లు నింపుతున్నారు. అదేదో దృశ్యం అంటే ఏంటి, కోతి నింపేయాలి. నీళ్లు నింపుతూ ఉంటే నీళ్ళు ఇంతవరకు వచ్చే కల్లా కోతి ఏం చేసింది? పిల్లని పైకెత్తింది. పిల్లని పైకెత్తింది, ఇంకా నీళ్ళు వస్తే నింపుతుంది, పిల్లని మాత్రం పైకెత్తింది. కానీ తన ముక్కు దగ్గర వరకు వచ్చేసరికల్లా ఏం చేసింది? పిల్లని వదిలేసింది. అర్థమైందా? ఇది క్యారెక్టర్. అంటే నీకు ప్రాణం పోయేటటువంటి పరిస్థితి వస్తే నువ్వు ఏం చేస్తావు అన్నది శీలము. శీలము అంటే మనం అనుకునేటటువంటి శీలాలు అవి కావు. మామూలుగా ఒక నాగరికుడు వాడిని ఎవరినైనా చంపడానికి వస్తే వాడు పారిపోతాడు. యుద్ధం చేసేటటువంటి సైనికుడు ఏంటి అని వాడు పారిపోయాడు అనుకో. ఇప్పుడు వాళ్ళు సైనికుడు అంటా అంత సైనికుడి స్త్రీల వ్యక్తి ప్రాణం పోయినా మరి స్త్రీల వ్యక్తి కొడతారేమో అనుకుంటే అసలు అడిగితే వెళ్ళాం మనం ఇంత దాని మాత్రం. ఇది రైతా తప్ప నేను అంటే ఎవడని కొడుతూ ఉంటే మనం ఏంటి బాధించుకోకర్లే. శీలము అంటే అర్థం ఏంటి కదా మీకు, శీలము అంటే అర్థం ఏంటి అంటే ఇంకా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఆ పని చేస్తావా లేకపోతే పని వదిలేస్తావా, దానిని డూ ఆర్ డై అనేటటువంటి మంత్రముగా చెప్తారు. కలిసి వచనంతో నువ్వు చెప్పిన పని మాత్రమే చేస్తాను. ఎవడన్నాడు అర్జునుడు అన్నాడు అదొక్కో కృష్ణుడికి అన్నాడు 18 అధ్యాయులు భగవద్గీత అన్నాక. అంటే ఇప్పుడు నేను మీకు 18 అధ్యాయులు భగవద్గీత చెప్పాకంటారా ఇప్పుడే అనిస్తారా? ఇప్పుడే అనిస్తే నేను 18 అధ్యాయులు భగవద్గీత చెప్పను, లేకపోతే మీరు 18 అధ్యాయులు వినాలి. విన్నాక మీరు ఏమన్నాలి? కనిష్ట అంచేత అనంత పద్మనాభుడు కళ్ళు ఆధారభూతమైనటువంటి మూడు మంత్ర అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి ఉంటే చెప్పుకోదు, దీక్షగా ఆ మంచి బుద్ధిని వినియోగించారు. దీక్షగా వినియోగిస్తే సరిపోదు, ప్రాణం పోయినా కూడా మా శీలాన్ని అలాగే వాడతాము. శీలము అంటే ఇప్పుడు అర్థమైంది కదా, డూ ఆర్ డై అనేటటువంటి దాంతో మేము చేస్తాము అనేటటువంటి దీక్ష పద్మనాభ వ్రతము. ఈ లోపల ఏమైంది, శీలము అనేటటువంటి కన్య పుట్టాక తాపముతో దీక్ష చనిపోయింది. దేంతో చనిపోయింది? తాపముతో దీక్ష చనిపోయింది. వరకు మొదలెట్టాం, 10 మొదలెట్టించారు. దీక్ష తీసుకుని మేము రాత్రి పౌరులు జపం చేస్తాము. మంచి బుద్ధి ఉంది రాత్రి పొలవే జపం చేయాలని. దీక్ష కూడా తీసుకున్నారు, మేము రాత్రి అంతా జపం చేస్తున్నాను. నిద్ర వచ్చినా నిద్ర అవుతుంది, తిండి ఉన్నా లేకపోయినా, మీరెవరు ఉన్నా లేకపోయినా కూడా మేము చేస్తాము అనేటటువంటి శీలము ఉంది మీకు. భావం అర్థమవుతుంది ఏంటో సుమంతుడు, దీక్ష శీలము ఉంది. కానీ ఈ మధ్య ఏమైపోయింది, దీక్ష తాపం వచ్చి వెళ్ళిపోయింది. తాపం అంటే వీడి ఆకలి వీడు, భయం వీడు, నేను ఒకసారి నేను మాత్రం అందరూ పడుకుంటే ఏంటి ఎందుకు చేయాలో ఏదో వ్యాఖ్యం వేస్తుంది కదా. దెబ్బకి దీక్ష ఏమైపోతుంది, దీక్షపోతే మొత్తం పేరు అంతేం కదా, అది జరిగింది అక్కడ. అంతేకా మీరు దీక్ష తీసుకున్నప్పుడు మాస్టర్ చెప్పారు, ఓహో అదైపోతుందిగా ఇదైపోతుందిగా, ఇంకా మేము ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి వ్యక్తులుగా మేము ఉంటా అంటే ఇక్కడ అసలు తిరుపతి ఉండదు, శిరుది ఉండదు, హరిద్వార్ ఉండదు, ఇదే ఉంటుంది. సరే చెప్పాను మాస్టర్, దీక్షగా చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి అలా ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, ఏమైనా రావచ్చు, లేకపోతే ఏంటి లగేజ్ ఉన్నామా, సినిమా రిలీజ్ అయింది, మీరేమో ఆశ్రమంలో కూర్చున్నారు, మేము వెళ్తున్నాం, మేము ఇస్తాం, మేము వచ్చేదా అసే మానేసి నేను బతిమాలకూడదు లేదు. ఏమయ్యేమంటే తాపాలు, అంతేకా తాపం అంటే ఏంటో అంటే మీ దీక్ష నుంచి విరమింపజేసేటటువంటి ఏ పరిస్థితి అయినా తాపం. అర్థమవుతుందండి, ఆ తాపం వచ్చి దీక్షపోతూ ఉంటుంది. దీక్ష పోయిన తర్వాత ఈ సుమంతుడు గారికి మరి పనులు అవి జరుగుతూ ఉండాలి కదా, అంతేత రెండో బిడ్డ చేసుకున్నాడు. రెండో భార్య పేరు బలే అందమైనటువంటి పేరు కనకక్క. దీక్ష పోయే ఎవరి చేతిలో ఇరుక్కున్నాడు, కర్కశ చేతిలో ఇరుక్కున్నాడు. కర్కశ అంటే ఎవరు, ఆకలి, కోపము, క్రోధము, మదము, ఇవన్నీ కర్కశ ఎంగా మన నెత్తి మీద పడి ఉంటే నువ్వు వాటి చిక్కుల నుంచి బయటపడలేవు. అనుకుంటూ ఉంటావు మనం ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని, ఈ లోపల కోపం వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే ఎవరి మీద ద్వేషం వస్తూ ఉంటుంది, లేకపోతే ఎవరి మీద కోపం వస్తూ ఉంటుంది, లేకపోతే ఏదో భయం వేస్తూ ఉంటుంది. భయం ఉంది కర్కశ, కర్కశంగా కనిపిస్తుంది. నువ్వు దీక్షగా ఉంటే ఈ కర్కశ ఏమి చేయదు. అంతేగా ఈ కర్కశ గారు నానా రకమైనటువంటి యాతన చేస్తారు, అదంతా మన 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 కోరికలు గందరగోళం చేస్తూ ఉంటాయి. గందరగోళం చేసేటటువంటి దాన్ని నేను చూసుకోగలను. కండిషన్ ఏంటంటే మీ ఇక్కడ ఉండాలి, మీ ఇళ్లలో ఉంటే నేనేం చూసుకోలేను. కాలేజీలో పాఠం చెప్పగలను కానీ మీ ఇంటికి వచ్చి పాఠం చెప్పలేం కదా. ఇంజనీరింగ్ మెడిసిన్ అది ఎవరికైనా చెప్పాలి అంటే మనం ఆ కాలేజీకి వెళ్ళి పాఠం నేర్చుకోవాలి కానీ మా ఇంటి దగ్గర వెళ్ళి పాఠం చెప్పండి అంటే కుదరదు కదా, అర్థమవుతుంది. అంటే ఇక్కడికి ఉంటే పర్ఫెక్ట్ ఉండదు, ఇక్కడ ఎవరెవరు ఉంటారు, దీక్ష శీలము ఉంటుంది, ఈ దీక్ష దాటితే కర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతేత దీక్షని వదిలేసి కర్కట స్టేట్లోకి వెళ్తారు, లేకపోతే కర్కశని వదిలేసి దీక్ష చేతిలో ఉంటారు అన్నది ఒక గేట్ అని మాట్లాడటం. కాలేజీ కాంపౌండ్ లోపల ఉంటే మీరు కాలేజీ స్టూడెంట్, కాలేజీ దాటి పోకే. ఇక్కడ ఆ దీక్ష ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 14 సంవత్సరాల పాటు మనం ఈ దీక్షను కొనసాగించేటటువంటి నిర్ణయం తీసుకుందాం. మా వయసు అయిపోయిందండి, మాకు ఓపిక లేదండి, మేము ఎలా చేస్తామండి అనేటటువంటి మూర్ఖత్వం మీరు లోన్ కాకండి. మేము చిన్నపిల్లలు అండి, మాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయండి, నేనేం చెయ్యలేను. ఉంటే ఉంటే దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని రావాలి చెప్పినప్పుడు. ఎప్పుడు అన్నది మనం చెప్తామండి. ఈ దీక్ష ఏమిటి అంటే మీరు చేతి కట్టుకున్నటువంటి కంకణంలో 14 ముళ్ళు ఉన్నాయి. 14 ముళ్ళు తెలుసున్నామని జవాబు చెప్పకండి. ఇంతకీ 14 ముళ్ళు ఎందుకు ఇచ్చారు? 15 వేస్తే ఏదో 16 వేస్తే చూడండి, చాలా ప్రకూర్ణ లేకుంటుంది కదా. 14 ఎందుకు ఇచ్చారు లెక్క లేకుండా? ఆరు చక్రాలు, పంచకోశాలు, 6 ప్లస్ 5 3 గ్రంథాలు ఇవి మేము నేర్చుకుంటాము. ఇంకేత చక్రాల గురించి నేర్చుకోవాలి, పంచకోశాల గురించి నేర్చుకోవాలి, 3 గ్రంథాల గురించి నేర్చుకుంటే అనంత పద్మనాభవ్రతం తీసుకున్నట్టు మీరు. లేకపోతే ఏం చేసినట్టు మీరు? ఆ ముందాక మొదటి చెప్పాను, పిల్లవాడిని ఏం చేశారు మీరు? అదనమాట. అంతేత మీరు ఇక్కడికి వచ్చి వ్రతం తీసుకుంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఈ వ్రతాన్ని ఇది నేర్చుకోవడానికి నేర్పించారు. 6 చక్రాల గురించి మీకు తెలియాలి, పంచకోశాల గురించి మీకు తెలియాలి, 3 గ్రంథుల గురించి మీకు తెలియాలి. ఈ 3 గ్రంథులు వీటన్నిటి గురించి తెలియటానికి మన శరీరంలో శిరస్సులో నిజంగా వినాయకుడు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. ఆపరేషన్ చేసి బ్రెయిన్ సర్జన్ కోచ్ చూస్తే మీకు వినాయకుడు కనిపిస్తాడు. అక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే డాక్టర్లకు అక్కడ చూసి బుర్రలేదు, కోచి ఆపరేషన్ చేసి చూశారు వినాయకుడు, ఖచ్చితంగా మన బుర్రలో ఉంటాడు. సిద్ధి బుద్ధి సహిత ఇంచేత ఈ అనంత పద్మనాభం వ్రతం చేసుకునే ముందు సుమంతుడు కావాలి కదా, మనకి మంచి బుద్ధి కావాలి కదా. అందుకని ఈ 9 రోజుల పాటు మనం ఈ వినాయక కార్యక్రమం చేశాము. కానీ వినాయకుడు యొక్క కార్యక్రమం చేసుకున్న తర్వాత నా వినాయకుడు అనుకోకూడదు. నువ్వు నేను కాలేజీకి వెళ్ళాను, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను, ఇంకోటి నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాడు, ఇంకోటి దీని పల్లెటూరు దగ్గర ఉన్నటువంటి పీజీ దాంట్లో ఎంఎస్సీ చేశాడు, ఒకటి పల్లెటూరులో ఎంఎస్సీ చేశాడు, ఒకటి సరే ఒక లోకల్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాడు, ఒకటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాడు. ఈ 3 ఎంఎస్సీలు ఏదైనా ఉద్యోగం ఉంటే అప్లై చేయొచ్చా? తప్పకుండా. నువ్వు పల్లెటూరులో పీజీ చేసావు కనుక నువ్వు అప్లై చేయడానికి వీల్లేదు అంటారా? నువ్వు ఎక్కడ చేసినా అంతేత నువ్వు ఎంఎస్సీ ఎక్కడ చేసావు అన్నది ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటి? నీ బుర్రలో ఎంత జ్ఞానం ఉన్నది అన్నది ముఖ్యం. నీకు బుర్రలో ఎంఎస్సీ జ్ఞానం వచ్చేసాక ఇది మా కాలేజీ, నా కాలేజీ నువ్వు ఎదురు ఉండలేను, ఈ కాలేజీలో ఈ సీట్ ఎంత బాగుందో అని అక్కడే ఇరుక్కుపోయావు అనుకో, నిజమే నువ్వు చాలా ప్రేమమూర్తి, నీకు ఎంతో అభిమానం. పర్వాలేదమ్మా, ఆ దీపం లోపల దీపం ఎగిపిస్తానమ్మా, ఆ దీపం ఎలాగో ఆగిపోతుంది, ఇవాళ కాకపోతే నువ్వు నెయ్యిపోయిన ఆగిపోతుంది. లోపల ఉన్నటువంటి దీపం ఆడకుండా చూసుకోండి జ్ఞానం. ఓకే, కథస్థలమ్మా అది ఒక సింబాలిక్, అంతే ఎంతసేపం కాపాడుతాడండి. అంతేత పల్లెటూరులో ఎంఎస్సీ చేసిన వాడు నా ఎంఎస్సీ చేసినటువంటి ఆ కాలేజీని వదలను. నేను కాశీని వదులుదాను, తన నేను చేస్తే నేను అక్కడ ఎన్నెస్సీ, ఇంకోటి ఎక్కడ చేశాడు ఎన్నెస్సీ, మద్రాస్ యూనివర్సిటీలో చేశాడు వాడు, మద్రాస్ యూనివర్సిటీని వదలదు. అప్పుడు ఏమవుతుంది చదివినా ఉంటే, అంతేత నువ్వేం చేయాలి ఆ యూనివర్సిటీని వదిలేయాలి, అంతేత యూనివర్సిటీని ఏం చేయాలి నీ మధ్యన చేయాలి. నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఆ మూర్తిని కాదు, ఆ మూర్తి నీకే నీకు మూర్తి ఏం చేస్తుంది నీకు, నీకు వినాయకుడి మీద భక్తి ఉంటే ఆ మూర్తి నీకు దేవుడు, భక్తి లేకపోతే కాలుతో కొట్టచ్చు. మీరు అంటారు మూర్తి పూజిస్తాను లేని వాళ్ళు ఏంటి, కరెక్ట్ చెప్పాడు కొట్టుద్దాను అంటే. అంటే దీన్ని బట్టి అర్థమే కదా, అక్కడేం లేదు ఇక్కడుంది, జ్ఞానం అంతా ఇక్కడ వస్తుంది అక్కడేంది, అది ఒక ఆధారం అన్నమాట. ఏది నక్షత్ర ఆధారం మొట్టమొదట నీకు పొడవైన ముక్కు ఉండాలి. అంతేత రేపటి నుంచి నేనేం చేస్తాను అంటే ఒక క్లిప్ పెట్టుకుని ముక్కుకి, మాస్టర్ చెప్పారు ముక్కు పొడుగ్గా ఉండాలి, లేకపోతే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలి, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఏం చేయండి, అంతేనా మరి వినాయకుడు ముక్కు పొడుగుతూ ఉంది కదా, ఇందా పొడుగుతా పాపం నిజమైన దగ్గరేనా వినాయకుడి చేతిలో పాట పాడాలా, అదే అదే అండి నేను నాకు పాటలో పాల్గొచ్చు. అంతేత మొదటి ఏంటి అంటే మీకు శ్వాస దీర్ఘంగా ఉండటం రావాలి, షట్చక్రాలు పంచకోశాలు మూడు గ్రంథులు ఈ విద్య నేర్చుకోవాలి కదా. ఈ విద్య నేర్చుకోవడానికి మొట్టమొదట మీకు చూడగానే మీకు తెలియాల్సింది ఏంటి అంటే శ్వాస మహావిద్యాన్ని రావాలి. యూ షుడ్ నో హౌ టు బ్రీత్, దీర్ఘమైనటువంటి శ్వాస, నిరంతరం దీర్ఘమైనటువంటి శ్వాస. రేపు 21వ తారీఖు అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి మొదటి పోయేది ఆ క్లాసులే ఇక్కడ ఈ ఆశ్రమంలో. ఇంకా మీరు ఏం చేయరు, తింటారు పడుకుంటారు, అందరూ అనేది శుద్ధం ఏమవుతుందో ఒకసారి పావును గుర్తుకొట్టినట్టు కదా, ఉందా అనంతుడు అంటే పావు, శ్రీకృష్ణుడు యొక్క అన్నం శ్వాస, ఆ శ్వాస గట్టిగా ఉండాలి. అంతేత సుమంతత్వం రావాలి అంటే మీరు ఈ సాధనలు, ఏ సాధనలు, షట్చక్ర జాగరణ, పంచకోశ అనావరణ, త్రిగంధ భేదన అనేటటువంటి నేర్చుకోవాలంటే మొట్టమొదటి మీకు రావాల్సింది ఏంటంటే శ్వాస తీసుకోవడం రావాలి. మాకు వచ్చండి అంటారు, ఏ శాస్త్రమైనా అదేంటి మీకు రాదు అని చెప్తారు. మనలో మన మాట మీరు బయట ఎక్కడా చెప్పకండి, నాకు రాదు నీకు రాదు, ఇంకోటి ఆ డాక్టర్లకి రాదు, ఏం రాదు, పొడవైనటువంటి శ్వాస తీసుకోవటం రాదు. నా దగ్గర నుంచి శ్వాస రావాలి, నాది వరకు శ్వాస వెళ్ళాలి, ఆ ముక్కు అంతవరకు ఉంటుంది వినాయకుడు. అంటే అక్కడ బొమ్మ కాదు మీరు చూడాల్సింది, ఆ బొమ్మ మీకు ఏం చెప్తుంది, మీరు వినాయక పూజ చేసాము, మీరు శ్వాస కూడా తీసుకోవడం నేర్చుకోలేదు 9 రోజుల్లో, సరేనా. అంతేత మొదట మీరు ఎంత బాగా వినాయక పూజ చేశారో దీన్ని బట్టి అలవాటు అర్థం చేసుకోలేదు, శ్వాస లేదు. రెండో నుంచి వినాయకుడికి చూడగానే కనిపించేది చెవులు, చిన్న చెవులు పాపం కదా, చాలా చిన్న చెవులు, అవునా, చెవులు ఎలా ఉండాలి కదా, ముక్కు పొడుగ్గా ఉండాలి, చెవుడు పెద్దగా ఉండాలి. మరి చూసుకోండి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ, పెద్ద చెవులు అంటే ఏంటి అంటే సూక్ష్మమైనటువంటి విషయమైనా విని మీరు గుర్తుంచుకోవాలి, అన్నీ వినాలి. మేము చెప్తాము నువ్వు విను కాదు, మేము వింటాము నువ్వు చెప్పు, వినేటటువంటి దృష్టికోణం. ఇందుగలడు సందేహము వలడు. తర్వాత శ్లోకం తెలీదా, నువ్వేం చేస్తున్నావు, ఎందెందు వెతికి చూసినా నువ్వు చేస్తున్న పని ఏంటి, చూడటం కానీ మీకు ఎప్పుడు కనిపిస్తాడు, చూస్తే కనిపించాడు, వింటే కనిపిస్తాడు. పాయింట్ అర్థమైందా? ఇంజనీరింగ్ నేర్చుకోవాలి నువ్వు, చూస్తే వస్తుందా ఇంజనీరింగ్ కాలేజీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి వింటే వస్తుందా? ఎప్పుడు వస్తుంది? వింటే వస్తుంది. డాక్టర్ని చూస్తే మెడిసిన్ రాదు, మెడికల్ కాలేజీని చూస్తే మెడిసిన్ రాదు. మెడికల్ కాలేజీకి వెళ్ళి ఏం చేయాలి? వింటే నీకు వస్తుంది సర్వోపగతి, అన్ని చోట్ల వస్తుంది. ఇటు వింటే నేర్చుకోవాలి. నువ్వు కరెక్ట్గా వింటే నీలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అర్థమైపోతుంది. వింటే నువ్వు వినాలి, ఇక్కడ ఆ విద్య నేర్చుకోవాలి. అంటే దీన్ని మనం కాస్త బుద్ధిజం నుంచి ఒక మాట మనం వాడి సమ్యక్ అనేటువంటి మాట వాడి, అక్కడేదో నాలుగు సమ్యక్ అని చెప్పాడు. మనం ఇక్కడ వినాయకుల పరంగా ఏం చెప్పుకోవాలంటే మొట్టమొదటి సమ్యక్ శ్వాస. ఇది నోట్ చేసుకోండి, మీరు విని వెళ్ళిపోతారు, ఎవరు రాసుకోవటం లేదు కదా, స్టూడెంట్స్ రాసుకోకపోతే మీరు మనకు చెప్పాలి కదా. అనుకోండి అంటే ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా మీరు ఇది హరిగరా కాలక్షేపం అవుతుంది తప్ప ఒక విద్య నేర్చుకునేటటువంటి విధానం ఒకటే. నేను చేత ఇక్కడ నా ఆశ్రమంలో నా దగ్గర ఉన్నవాడు మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు నోట్ చేసుకుంటే నేనే కాదన్ను, ఇదేం నాది కాదు. మీరు నోట్ చేసుకోకపోవడం మాత్రం చాలా తప్పు. అది ఇంచేత మొట్టమొదటి ఏంటది? సమ్యక్ శ్వాస. శ్వాస కరెక్ట్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఎప్పుడు గుర్తొచ్చినా ఇది అనుకుంటూ ఉండండి. మొదటి దివాన్ నుంచి మళ్ళీ నేను మాస్టర్ చెప్పేది 25 తర్వాత 5 క్లాస్ పెడతాస్త. ఎందుకు మీరు ఇప్పుడు నేర్చుకోలేదు? ఊపిరిపించడం కూడా నేను క్లాస్ తీసుకు మీరు చిందేపాలా? దీన్ని రామదేవు 15,000 రూపాయలు ఎంతో తీసుకుని భస్త్రకా ప్రాణాయామం అని చెప్తాడు. మీ ఇష్టం, 15,000 రూపాయలు తీసుకుని ఆయన దగ్గర నేర్చుకుంటాడు. కానీ నేను ఒకటి ఏంటంటే ఇంకా మీకు 21వ తారీఖు వరకు ఛాన్స్ ఇస్తున్న తర్వాత కనపట్టుకుని ఉంటారు. రాత్రి ఎవరైనా గట్టిగా తీసుకోకపోతే కపాలను వాడు కొరమ చేస్తారు. నేను గ్యారంటీగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇన్నాళ్ళు కబుర్లు చెప్పాను నేను, మీరు వినలేదు. ఇప్పుడు కొలత ఆశ్రమం లోపల మీద అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎందుకు ఆశ్రమం లేవు? నేను పడుకున్నప్పుడు నా శ్వాస చూస్తే మీకు అర్థమవుతుంది. అది డీప్ బ్రీతింగ్ ఎలా సహజంగా ఉంటుందో, ఎలా బ్రీతింగ్ నుంచి ఓంకారం అలా వస్తూ ఉంటుందో, అది అలవాటైపోవాలి మీకు. డీప్ బ్రీతింగ్. రెండోది ఏంటి? సమ్యక్ శ్రవణం. వింటర్ నేర్చుకోండి. ఈ వింటర్ నేర్చుకోవటానికి మన ప్రమీలను వాళ్ళు ఉంటే అక్కడ మేము ఆర్ట్ కట్టిస్తూ అంటే బ్రహ్మయ్య ఉన్నాడు. అతను ఆర్ట్ ఇలా కనకట్టండి, అతను ఇలా తీస్తున్నాడు అన్నారు. ఎవరు విన్నాను ప్రకృతి చెప్తుంది ఇంట్లో ఆర్ట్ షేపులు మారిపోయాయి. అది సంరక్షణ అంటే ప్రకృతి మీకు చెప్తూ ఉంటుంది. మీరు కనుక రెండో నుంచి వినాయకుడు తగ్గిందని తెలుసుకోవాల్సింది. పాపం అంత పొడగాటి ముక్కు కళ్ళు. నీ లక్ష్యం వేస్తే నీ దృష్టి ఉండాలి. ఏదైనా సూక్ష్మమైన వస్తువు చూడాలంటే ఎలా చూస్తారు? కళ్ళు పెద్దలు చేసి చూస్తారా చిన్నవాళ్ళు చేస్తారు? ఇంకేత నీ దృష్టి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మీ లక్షణం వేపు సూక్ష్మం. ఇక పక్కదంతా వింటూ ఉంటాం, శ్వాస తీసుకుంటూ ఉంటాం, కానీ దృష్టి ఎక్కింది? మీ లక్షణం వేపు ఉంది. ఇది నేర్చుకోమని చెప్తున్నాడు. వినాయకుడు కనుక చేస్తే అనంత పద్మనాభం వ్రతం చేయటానికి ముందు మీరు సుమంతుడు అయ్యి దీక్ష అనేటటువంటి భార్యను కలిగి శీలము రావాలి అంటే ముందు ఈ లక్షణాలు ఉండాలి. సమ్యక్ శ్వాస, రెండోదేశి సమ్యక్ శ్రవణం, మూడోదేశి సమ్యక్ దృష్టి. దృష్టి అంటే మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి, ప్రాణాలు పోయేవద్దు. టెక్నిక్ నేర్పెడితే మీరు ఎవరినైనా బతికించేయచ్చు, కానీ ఎవరిని పడితే ఎవరైనా బతికించే హక్కు మీకు లేదు. అంతేదని అర్థం లేదు. ముఖ్యంగా కుడి కన్నులో, మనసు యొక్క కుడి కన్నులో ప్రాణం పోసేటటువంటి శక్తి ఉన్నది. అది నేను మీకు ఎప్పుడు నేర్పగలుగుతాను, 12వ సంవత్సరంలో నేర్పగలుగుతాను, అంతకంటే ముందు నేర్పలేను. నేర్పేంటంటే నువ్వు హార్ట్ సర్జరీ చేస్తూ ఎవరికైనా ప్రాణం పోయేస్తూ అవుతాయి. హార్ట్ సర్జరీ మీరు ఎన్నాళ్ళలో నేర్చుకుంటారు? ముందు మెడిసిన్ నేర్చుకోవాలి, అనాటమీ నేర్చుకోవాలి, దాని తర్వాత మీరు ఎంఎస్ చేయాలి. ఎంఎస్ చేసినా కూడా స్పెషలైజేషన్ కావాలి. అంత గొప్ప సర్టిఫికేట్ కోర్స్ ఇస్తానంటే కోర్సే ఉంటూ పాపం మెలవాలి. సమ్యక్ దృష్టి, ఆ గురువు యొక్క దృష్టి ఆ యాంగిల్లో మీకు ఉపయోగపడుతుంది. అది సాయి తన గురువు దగ్గర నేర్చుకున్నాడు. నేనేం చేశాను, గురువుని 18 ఏళ్ల పాటు చూస్తూనే ఉన్నాను. చూస్తూ ఉంటే ఎందుకు చూస్తాం? గురువు దగ్గర ఆ దృష్టి నేర్చుకున్నాడు. ఆ దృష్టి ఎలా ఉంటుంది అంటే తాబేలులాగా ఉంటుంది. తాబేలు ఏం చేస్తుందంటే తన గుడ్లను సముద్రం దగ్గర వదిలేస్తుంది, సముద్రంలోకి వెళ్తే అక్కడ నుంచి అది చూస్తూ ఉంటుంది. ఇది పోషింపబడుతూ ఉంటుంది. అందుకని తాబేలు మీరు పెట్టి ఉంటాం. అంతే తప్ప తాబేలు మేము ప్రతిష్ఠించామండి. తాబేలు ప్రతిష్ఠిస్తే ఉంటుంది, తాబేలు ప్రతిష్ఠించటం కాదు. మీ దృష్టి తాబేలు లాంటి దృష్టి కావాలి. చేత మత్స్యావతారం తర్వాత కుర్మావతారం అనేటటువంటిది ఈ ప్రాణశక్తి యొక్క కొన్ని విశేషమైనటువంటి పొజిషన్. అది ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నామను? సుమంత్రుడి దగ్గర. ఎవరు సుమంత్రుడు అంటే వినాయకుడు. చేత సమ్యక్ దృష్టి ఏమేమి నేర్చుకున్నావు అంటే సమ్యక్ శ్వాస వింటర్ నేను చెప్పాను. ప్రకృతి నీకు చెప్తూ ఉంటుంది. సైంటిస్టుకి కొత్త కొత్త ఫార్ములాలు ప్రకృతి చెప్తుంది, కానీ పుస్తకాలు లేవుగా. సైంటిస్ట్ కనిపెట్టినటువంటి ఫార్ములా వాడు కనిపెట్టనప్పుడు ఎక్కడుందని? ప్రకృతిలో ఉంది. చెప్పింది అర్థమవుతుందా? ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఫార్ములా ఒక సైంటిస్ట్ విని చెప్తాడు. ఆ విని ఎప్పుడు చెప్తాడో మనకి ఆ విద్య వచ్చేస్తుంది. అదేనమాట. అంచేత సమ్యక్ శ్వాస, సమ్యక్ శ్రవణము, తర్వాత సమ్యక్ దృష్టి. దృష్టి అనేది చాలా అద్భుతమైనటువంటి శక్తి. ఆ శక్తిని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మీ దృష్టి చాలు మనుషుల్ని లేపడాలి. వినాయకుడి దగ్గర ఆ సుమంతత్వము నేర్చుకుంటాం మనం. 9 రోజుల్లో నేర్చుకుంటాం మనం. అంటే యాక్చువల్ గా ఈ 9 రోజుల్లో నేర్చుకోం మనం. ఈ 9 రోజుల్లో దీని మీద మీకు పరీక్షలు పెట్టబడతాయి. నెక్స్ట్ ఇయర్ మీరు అనంత పద్మనాభం వ్రతం చేసుకునేటప్పుడు ఈ 9 రోజులలో మీకు సమ్యక్ శ్రవణం ఎంత వచ్చినది పరీక్ష పెట్టబడుతుంది. అప్పుడు ఈ వ్రతాన్ని మీద ఉంది మళ్ళీ చేసుకుంటే, లేకపోతే మీరు సంవత్సరాల తరబడి చేసుకుంటే ఎలాము? మొదటి చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా? ఏంటి ఎగ్జాంపుల్ చెప్పాను? మొదటి రోజు క్లాస్ వచ్చాడు, భోజనాలు ఏవి పెట్టేశాడు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ వస్తే ఏమవుతుంది? మీరు అది చేస్తున్నారు ఈ వ్రతాలతో. కాదు, ఇది నేర్చుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీ దృష్టి దేని మీద ఉండాలి అంటే సమ్యక్ శ్రవణము. దానికంటే ముందు వీల్చి చెప్పండి, మార్త చెప్తానండి, అంతేనా? అంతేనా? శరీరాన్ని కదుతుంది, శ్వాస కదుగుతుంది, ఇంకా గట్టిగా నేను తల్లి చూసుకుంటున్నాను, నేను చూసుకుంటున్నాను, గాబరాపడండి. నేను అన్ని చూసుకుంటున్నా, డోంట్ వరీ. అక్కడ రెడీ చేశారు కదా? అంటే మీరు ఇక్కడ శ్వాస తీసి వదిలితే అక్కడ నుంచి పరిగెత్తుకు రావాలి. తుఫాను తీసిందాలి. ఈ వేటపాలెంలోనే ఇంటర్మీడియట్ కాలేజీలో వివేకానంద జయంతి నాడు ఈ శ్వాస చెప్పాను నేను పిల్లలకి. చేశారు వాళ్ళు. వాళ్ళ అప్పుడే నేను ఇచ్చానని చెప్పి ఆ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చిన్నారు అక్కడ దూరంగా. ఇచ్చినప్పుడే పరిగెత్తి వచ్చారు వాళ్ళు. ఏమైపోయిందో అని ఏమవలే శ్వాస పెరుగుతున్నారు. అర్థమైందా? మీకు శ్వాసలో ఆ దమ్ము ఉండాలి. కారు లారీ చాలా బరువు తీసుకెళ్తూ ఉంటుంది. దేని ఆధారంగా? గాలి ఆధారంగా. టైర్ పంక్చర్ అయిందనుకోండి, అంటే పెద్ద పెద్ద బరువులు కూడా శ్వాస ఆధారంగా లాగి వస్తుంది. ఇంతకు ముందు మీరు శ్వాస పీల్పటం నేర్చుకోండి. సమ్యక్ శ్వాస, తర్వాత ఏం చేయాలి మీకు? సమ్యక్ శ్రవణం, దాని తర్వాత సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి లక్ష్యం ఎప్పుడు ఇది రెండు కరెక్ట్ గా ఉంటే లక్ష్యం కరెక్ట్ గా వస్తుంది. దాని తర్వాత ఆయన గారికి దంతాలు ఉన్నాయి. ఎన్ని దంతాలు ఉన్నాయి? ఒకే దంతం, ఓ దంతం విరిగిపోయింది. కానీ ఈ దంతం తింటానికి దేనికి పనికిరాదు. అసలే నోరు కిందన ఉంది, ముక్కు కిందన వినాయకుడికి. ఆ దంతాలు పనిచేస్తే ఈ దంతాలు స్వీకరించడానికి అర్థమైంది కదా. అంచేత మీరు చేసేటటువంటి సాధనలు చాలా రహస్యంగా ఉండాలి, అవి ఎవరికి చెప్పకూడదు. పై కనిపించే దంతాలు అంటే మాటలు వేరు, లోపల ఉన్నటువంటి మాటలు వేరు. ఇది మీకు బాగా చెప్తే రాజ్యాలు ఎదవచ్చు. పొలిటీషియన్స్ అందరూ అంతే కదా, పైకి చెప్పే మాట ఒకటి, లోపల ఉండేటటువంటి మాట ఒకటి. అది ఎవరికి ఉంటే వాడు పొలిటీషియన్, వాడు మినిస్టర్. మీకు నచ్చినా నచ్చకపోయినా జరుగుతుందనే కదా. కానీ మీరు అలా మాట్లాడద్దు. మీరు సాధకులు మాట్లాడుకునే మాట లేదు, బయట దాని అర్థం లేదు. సలక్షితంగా ఉంటాయి సాధకుల యొక్క మాటలు, భగవద్గీత అదంతా కూడా అవైకి ఏమీ అర్థం కాదు. వ్యాసుడు మన మీద దయచేసి వాటి కరెక్ట్ పేర్లు పెట్టాడు. రాజవిద్య, రాజగీయం, ఎన్నో అధ్యాయం ఇది. దాని మీద ఎన్ని కమిటీలు రాసిచ్చారో మనిషి. దాని మీద వ్యాసుడు లాంటి వేదాలు నేర్చినటువంటి బుద్ధిమంతుడు, కృష్ణుడు లాంటి టీచరు, అర్జునుడు లాంటి శిష్యుడికి చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు, ఇది రాజవిద్య నాయన, చాలా గృహ్యంగా ఉండవలసినది అని. చాలా గృహ్యంగా ఉండవలసింది ఓపెన్ గా రాసేస్తారా? రైడిగా అందులో ఏదో ఉంది అక్కడ. ఇంచేత హిందీలో ఒక సామెత ఉంది, హాసి కే దాంత్ ఖానే కే ఓ దిఖానే కే ఓ. ఏనుగు పళ్ళు ఎలాంటిది అంటే తింటానికి వేరే ఉన్నాయిగా చూపించడానికి. అంచేత ఈ రాజవిద్య అంతా కూడా మీకు పైన మీ మామూలు జీవితానికి పనిపెట్టేటటువంటి దశగా రాస్తారు. దాని అంతరార్థాలు చాలా లోతుగా ఉంటాయి. చేత ఏనుగు దంతము మనకు అది చెప్తుంది. ఏం చెప్తుంది? అంతరార్థం కనుక తెలిస్తే ఆ మామూలు పల్లె ఐవరీ, ఐవరీ అంటే తెలుసు కదా. ఆ ఏనుగు దంతం చాలా క్రియలు. అంచేత ఆ అంతరార్థాలు కనుక మీకు తెలిస్తే చాలా ఖరీదైనటువంటివిగా ఉంటాయి. కానీ ఆ ఖరీదుగా అయినటువంటి విలువైనటువంటి ఆ పదాలు అనేక ఉండదు, ఏకదంతం ఒకే అర్థం ఉంటుంది. పాయింట్ అర్థమైందా? భగవంతుడి వైపు తీసుకెళ్లేటటువంటి అర్థమే, ఏకైక అర్థమే మీరు పట్టుకోవాలి తప్ప మిగతా ఏది పట్టుకున్నా విని ఉండదు. అర్థమైందా? అంతేత ఆ మాటలు సవ్యంగా ఉన్నాయా లేవా అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ముందు మీరు మామూలు అర్థం తెలియాలి, అసలైనటువంటి గూఢార్థం తెలియాలి. గూఢార్థాలు వివరించి మేము పబ్లిక్కి చెప్తాము అనేటటువంటి మహాగురువులు ఎలాంటి వాళ్ళు? పరమ మూర్ఖులు. అంటే నువ్వు గూఢార్థాన్ని పబ్లిక్లో ఎలా వివరించగలవు? వివరించగలవా? వివరిస్తావా? వివరించగలిగినా వివరించలేవు. మరి ఏంటి వివరిస్తున్నారు వాళ్ళు? దాని యొక్క సాధారణమైనటువంటి అర్థాలు, మీ నిత్య జీవితంలో పనికొచ్చేటటువంటి అర్థాలు అవి కరెక్టే. అది తప్ప మీరు అంటారు లేదు. కానీ అసలైనటువంటి యోగ సాధనకి తీసుకువెళ్ళేటటువంటి ఏనుగ దంతాల లాంటి ధ్యానం మాత్రం మీరు ఏకదంతంతోనే వస్తుంది. ఇంతటి దీన్ని ఏమంటాం మనం? సమ్యక్ ఉచ్చారణ, లేకపోతే సమ్యక్ వాక్, మంచి మాటలు, కరెక్ట్ అయిన మాటలు వాడాలి. మాట మాత్రమే ఫార్ములా ఉందనుకోండి, ఈజీ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఈ పెద్దది రాస్తున్నాడు, ఏం చిన్నది రాస్తున్నాడు, అసలు అక్కడ కూర్పు కుదరలేదు. డి అనే అక్షరం రాస్తే ఇంకా అందంగా ఉంటుందేమో అని వాడి డి రాస్తాడు అనుకోండి, అక్కడ ఏమవుతుంది అంటే సమ్యక్ వాక్ కంటే అర్థమైంది కదా. ఇంకా ఆ మాట తప్ప ఇంకో మాట వాడలేమంటాడు, ఇంకో పదం వాడలేముంది అంటాడు. అది మిల్లి మిల్లిగా మీకు అర్థం అవ్వాలి. ఇదంతా అర్థమయ్యాక ఏమర్థం అవ్వాలి అంటే బొద్ద గారు ఉన్నారు, పెద్ద బొద్ద గారు. ఏంటి బొద్ద బొద్ద అర్థం? నువ్వు అంతా స్వీకరిస్తూ ఉండాలి తప్ప బయటికి ఏమి చెప్పకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో ఈ 5 రోజుల 9 రోజుల పాటు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వచ్చేటటువంటి వినాయక చవితి నుంచి మీరు ఈ పరీక్షకి రెడీ అవ్వాలి. ఏ పరీక్షలకు రెడీ అవ్వాలి? సమ్యక్ శ్వాస, రెండు తర్వాత తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వినాయకుడి గురించి చెప్పవలసినటువంటి అనేక కథలు. సరే, ప్రస్తుతానికి 4 ఇంటికి మీరు రెడీ అవ్వండి. ఈ 4 ఇంటికి కావలసినటువంటి సాధనాత్మకమైనటువంటి వివరాలు ఇక్కడి నుంచి ప్రతి న్యూస్ లెటర్ లాగా ఇంకా బయటకు వస్తాయి అనుకుంటున్నాను నేను. ఇంకా నేను ప్లాన్ చేయలేదు. మేధా మ్యాగజైన్లో మీకు అసలు డీటెయిల్స్ వస్తాయి. ఈ టిప్స్ లాగా అనమాట, ఇగో ఇక్కడ ప్రథమా వ్రతం జరిగింది, ప్రథమావ్రతం ఇది జరిగింది, ఇదంతా మేధాలో మాత్రమే ఇవ్వలేం కదా. దానికి మీలో ఎవరైనా కాస్త న్యూస్ లెటర్ లాగా డెవలప్ చేయగలిగితే నిత్యావతార దత్త క్షేత్రము న్యూస్ లెటర్. ఇది ఇప్పటికీ నేను 5వ సారి ప్రయత్నిస్తున్నాను. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఓ న్యూస్ లెటర్ రావాలి. మరి మీరు మీ పట్టుని సవరించుకునే న్యూస్ లెటర్ తెస్తారు, లేకపోతే పట్టు వదలని విక్రమార్కులు అన్నారు కనుక అసలు మీ పట్టుదలని చూస్తా మాస్టర్ అని మళ్ళీ ఇంకోసారి చెప్పించుకుంటారో మీ ఇష్టం. జై శ్రీదేవి. ఇంకా అర్థమైంది కదా. అంటే అనంత పద్మనాభ వ్రతంలో మీరు తీసుకున్న దీక్ష ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చాక 9 రోజుల పాటు విశేషమైనటువంటి సాధనలు చేస్తాను. పూజలు సరే, ఈ సాధనల యొక్క రూపమే పంచాయతన పూజ. పంచాయతన పూజ ఆ సాధన యొక్క పరాకాష్ఠ అన్నమాట. అక్కడ చర్చ జరుగుతుంది. అక్కడ అందులో 108 బిగ్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ అవుట్ చేసేస్తున్నాను. 108 బిగ్ క్వశ్చన్స్ ఏంటి? పంచాయతన పూజలో ఆ భగవంతుడికి మనం అష్టోత్తర శతనామావళి చెప్తాం. అష్టోత్తర శతనామావళి అన్నది బిగ్ క్వశ్చన్. ఆయన్ని నువ్వు ఇంత గొప్పవాడు అంటే వినాయకుడికి ఏం లాభం, ఏమైనా లాభం ఉందా? ఇంకైతే చివరికి ఏంటంటే ఇంత గొప్పవాడు అని చెప్పి నువ్వేదో అడుగుతావు ఆయన, ఆయనకే నువ్వు. అంచేత ఈ అష్టోత్తర శతనామావళిలోని క్వశ్చన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకేత 108 నామాలు మీరు కాస్త జాగ్రత్తగా 5 ఎవరు చేస్తున్నారు పంచాయతీ పూజ? ఇక్కడ మీరు చేస్తున్నా, ఇంకా ఒక్కటే చేస్తున్నా. అది సరేనే అమ్మా. ఈ పంచాయతన పూజ అనేటటువంటి దానికి కాస్త రేపటి నుంచి పద్ధతిగా చేయండి, ఆపకండి. పూజ లాగా నవరాత్రి అయిపోయింది, నిమజ్జనం అయిపోయింది అని ఆపితే మీరు ఆపేస్తామంటే చెప్పండి. నేను బయట వాళ్ళని ఎవరైనా పిలిపించుకుని వాళ్ళకి నేను ఇంకా తిండి అని పెట్టి ఫీజు ఇచ్చి వాళ్ళకి పెట్టి చేయించుకుంటాను, మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను మీరే కాదు, నేను ముందుకెట్టే. ఐదర్ యూ డూ ఆర్ ఐదర్ థింక్ దట్ ఇట్ ఈస్ డన్ బట్ నాట్ బై యూ. మీ ద్వారా మాత్రం అది ఇంకా జరగలేవాలి. మీ అంతటి మీరు చేస్తే ఓకే, మీరు చేయకపోతే నేను బయట వాళ్ళని వచ్చి పెట్టుకుంటాను, వాళ్ళే అది చేసుకుంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పెర్మిషన్తోనే లోపలికి రాలేస్తాను. ఇంకా వాళ్ళు చేసుకున్నప్పుడు మీకు అర్థం లేదమ్మా. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. నేను సంబడి ఎవరైతే గదిలో ఉన్నారో వాడికి అనుకుంటే రానివ్వాలో రానివ్వకూడదు. కానీ ట్రైన్లో నేను తమాషా చూశాను, ఎక్కుతున్నప్పుడు ఎక్కడే వాళ్ళందరూ ఎక్కి కూర్చుంటాడు వీడి కూడా ఎక్కే కొత్త వాడికి వీడు రాదు కదా. మరి ఏమో అదంతా ఏం చెప్పాను, ఎందుకో సమ్యక్ శ్రవణం మీరు చేసుకోండి. జై గురుజయ. ఇంకా మీరు నిమజ్జనానికి రెడీ అవ్వండి. కథ అయిపోయింది, ఆశించి పాట పాడుతుంది ఏదో పాట పాడింది. ఇలాంటి రండి అమ్మా. ఇంకా ఎలా తీసుకెళ్తారు వినాయకుడిని? మీరు అదే వెళ్ళిపోయి ఆశిస్తే లోపల కొందరు తీసుకురండి, వెళ్ళండి. ఎవరెవరు వస్తారు కదా, మొగాళ్ళు వెళ్ళండి కదా, ఎవ్వరు మునిగలు చూడండి. మొగాళ్ళే అని కాదు, మునిగలు చూడాలి ఎవరైనా వెళ్ళచ్చు.